విదితాఖిల శాస్త్ర సుధా జలధే వివిధోపనిషత్ కథితార్థ నిధే హృదయే కలయే విమలం చరణం భవశంకర దేశిక మే శరణం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ సాంబ సదాశివమయమైన సభాసదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ జగదంబ గురుమండల రూపిణి దక్షిణామూర్తి రూపిణి అయిన శారదాదేవికి, దక్షిణామూర్తి అయిన చంద్రమౌళీశ్వర స్వామివారికి, జగద్గురు పరంపరకు శ్రీ 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 భారతీ తీర్థస్వామివారి చరణకమరాలకు నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈరోజు నుంచి గురువుల అనుగ్రహంతో, అమ్మవారి అనుగ్రహంతో మనం సప్తాహ యజ్ఞంగా దక్షిణామూర్తి తత్వం గురించి ప్రవచన యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దక్షిణామూర్తి తత్వం, సాధారణంగా దక్షిణామూర్తి తత్వం అంటే కొంత వేదాంత వాంగ్మయంతో పరిచయం ఉన్నవారంతా ఆదిశంకర విరచిత దక్షిణామూర్తి స్తోత్రంపై దృష్టి సారించడం సహజం. దాని గురించి చెప్తానని తప్పకుండా చెప్తాను. కానీ దక్షిణామూర్తి తత్వం చెప్పుకుని కొంత అవగాహన కలిగించుకుని ఆ స్వామి అనుగ్రహం చేత మన ఆ స్తోత్రంలోకి ప్రవేశించాలి. ముందుగా దక్షిణామూర్తి ఉపాసన, ఎందుకంటే ఆయన గురువుగా దైవంగా మనం కొలుచుకోవాలి. కొలుచుకోవాలంటే ఆయనపై మనకు అనురక్తి భక్తి కలగాలి. ఆ అనురక్తి భక్తి కలగడానికి కావలసిన పరిజ్ఞానం ఏదైతే ఉందో అది దక్షిణామూర్తి విషయమై మనం కలగజేసుకుంటూ ఆ పరమేశ్వరుడైన సదాశివుడు జగతిని అనుగ్రహించడానికై ధరించినటువంటి బ్రహ్మ విద్యా స్వరూపం పేరు దక్షిణామూర్తి రూపము అని. ఇది శివుని యొక్క గురుస్వరూపము. మనకు గురువైనా దైవమైనా రక్షకుడైనా పోషకుడైనా ఏదైనా పరమాత్ముడే మనకి. సర్వం ఈశ్వరమయం జగత్. ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడే ఇవ్వాలి. చిట్ట చివరికి నేను అనే ఉనికికి, నా ఇంద్రియ శక్తికి, ప్రాణశక్తికి, బుద్ధిశక్తికి అన్నిటికీ మూలమే ఆయన. నేననే ఉనికికే మూలము అన్నప్పుడు ఉనికికమైన మూలమైన ఆత్మతత్వమే ఆయన అని తెలుస్తాం. కనుక సర్వాత్మకుడైనటువంటి వాడు ఎవరో ఆ పరమేశ్వరుడే మనల్ని గురుస్వరూపంగా అనుగ్రహించాడు. తనని తానే తెలియజేయగలడు తప్ప ఇంకెవరూ తెలియజేయలేరు. తెలియజేసేవాడు గురువు. ఎవరిని తెలియజేయాలి? తనని తెలియజేయాలి. తనని ఎవరు తెలియజేయగలరు? ఆయనే తెలియజేయగలడు. ఆయన కానివాడు ఆయన గురించి తెలియజేయలేడు. కనుక ఆయనే ఆయన గురించి తెలియజేయడానికి గురుస్వరూపమై ఆవిష్కరించాడు. పైగా ఈశ్వరుడే గురువు. ఈశ్వరానుగ్రహం లేనిది ఎన్ని వేదాంతాలు వెళ్ళవేసినా, చక్కటి మేధాశక్తిని యుక్తిని ఉపయోగించి వేదాంత పరిజ్ఞానాన్ని ఆవిష్కరించినా అది హృదయానికి పట్టదు, అది అనుభూతిలోకి రాదు. కొంతమంది ఉపనిషత్తులు వేదాంత విషయాలు బాగా మథనం చేసి వాటిని రకరకాల కొటేషన్స్గా చెప్పడం, పాండితే ప్రకర్షణి చెప్పడం, తద్వారా జనితమైన అహంకారాదులకు లోను కావడం మన విశ్వంలో చూస్తూనే ఉన్నాం. కనుక శాస్త్ర శోధన వల్ల కేవలం తెలిసేదేమీ లేదు. శాస్త్ర శోధన చేయవలసిందే, శాస్త్రాన్ని అనుసరించి విచారణ చేయవలసిందే. కానీ చేసిన ఆ విచారణ సఫలం కావాలి అంటే ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అన్నారు గురువుగారు. ఆ జగద్గురువైనటువంటి పరమేశ్వరుడు మనల్ని అనుగ్రహిస్తేనే ఏ జ్ఞానమైనా లభిస్తుంది. లౌకికమైన ఇంద్రియ జ్ఞానం నుంచి పరమార్థ జ్ఞానమైన ఆత్మజ్ఞానం వరకు ఏదైనా పరమాత్ముడు ఇవ్వాల్సిందే. ఈ ఇంద్రియాలకు ఒక వస్తువు యొక్క విషయం తెలుసుకునే జ్ఞానం ఎవరిచ్చారు? అదే మన సొంతమా? దృశ్యాన్ని చూసే జ్ఞానం కంటికుంది, నిజమే. అది మనం తెచ్చుకున్నదా? ఆయన ఇచ్చినదే. అలాగే ఆ పరమాత్ముడే మనకు జ్ఞానం ఇచ్చి జ్ఞానమే తానని తాదాత్మ్యాన్ని కలిగించి అహం బ్రహ్మాస్మి స్థితినివ్వాలి. కనుక ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైత వాసన అని చెప్పిన ఆచార్యుల వారు ఆ ఈశ్వరుని అనుగ్రహం పొందడానికి మనకు అనేక మార్గములు ఏర్పరిచారు. పైగా ఆ చెప్పిన ఆచార్యులు ఎవరు? శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. శంభుని యొక్క మూర్తే శంకరాచార్య రూపంలో వచ్చిందిట. ఎటువంటి శంభుని మూర్తి? శంభునికి ఎన్నో మూర్తులు ఉన్నాయి, ఒకటా రెండా. అనేక మూర్తులు ఆయనే, ఏ మూర్తి లేనివాడు ఆయనే. ఏ మూర్తి లేదు గనక ఏ మూర్తినైనా ధరించగలడు ఆ భగవాను. ఆ కారణం చేత ఎటువంటి శంభుమూర్తి అంటే ముక్త్వా మౌనం వట విటపినో మూలతో నిష్పతంతి శంభోన్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అన్నారు విద్యారణ్యుల వారు. వటవృక్షంలో మౌనంగా కూర్చున్న స్వామి ఆ మౌనాన్ని వదిలి వటవృక్ష మూలాన్ని వదిలి భూమిపైకి వచ్చి చరించేట, అలా చరించిన దక్షిణామూర్తే శంకరాచార్యుల వారు అని చెప్పారు. అందుకే శంకరాచార్యుల వారంటే మన కోసం మాట్లాడిన మన కోసం నడయాడిన దక్షిణామూర్తి. కనుక ఆది గురువైన సదాశివుణ్ణి, ఆ తర్వాత శంకరాచార్యుని వారిని మనం తలుచుకుంటున్నాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరా. కనుక ఏ బ్రహ్మ విద్య అయితే ఉందో అది అనాదైన బ్రహ్మ విద్య. ఆ బ్రహ్మ విద్యకు తొలి గురువు దక్షిణామూర్తి. అలా పరంపర క్రమంగా కొనసాగుతూ వచ్చింది. అటుపై ఆ దక్షిణామూర్తి నుంచి విద్య నేర్చుకున్న వారిలో నారాయణుడు, అటు తర్వాత బ్రహ్మదేవుడు, ఆయన నుంచి వశిష్ఠుడు, వశిష్ఠుని పుత్రుడైన శక్తి, శక్తి నుంచి పరాశరుడు, పరాశరు నుంచి వ్యాసుడు, వ్యాసు నుంచి సుఖమహర్షి, సుఖుని నుంచి గౌడపాదుల వారు, అటు తర్వాత గోవింద భగవత్పాదుల వారు, ఆపై ఆదిశంకర భగవత్పాదుల వారు, అటు తర్వాత మనదాకా వచ్చిన ఆచార్యుల వారు. అంటే ఆ పరంపరను మన దాకా ఎవరు తెచ్చారో వారికి మనం నమస్కరిస్తున్నాం. కానీ కొత్త పరంపరను పుట్టించే వాళ్ళు మన గురువులు కారు అని ఆ శ్లోకంలోనే మనకు చెప్తున్నాయి. కనుక బ్రహ్మ విద్యా సంప్రదాయం ఒకటి ఉంది. అందుకే ఆ బ్రహ్మ విద్యా సంప్రదాయ ప్రతిష్టాతలందరికీ కూడా నమస్కారం చెప్తూ ఆది గురువు విషయంలోకి మనం వెళుతున్నాం. ఈ ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తి అనే మాట ఒక మంత్రం. అందుకే శివుణ్ణి దక్షిణామూర్తి అని తలంచుకున్నప్పుడు ఆ వైశిష్ట్యం వేరు. ఆ నామము ఆ రూపము ఈ రెండింటిని మనం చెప్పుకుందాం. భగవానికి నామరూపములు రెండు వ్యక్తమవుతున్నాయి. అవ్యక్తమైన తత్వం వ్యక్తమైనది నామరూపములు. అయితే మన నామరూపములు వేరు, భగవాన్ నామరూపములు వేరు. ఏ నామరూపములు పట్టుకుంటే మన అవ్యక్తమైన తత్వంలోకి వెళతామో ఆ నామరూపము భగవాన్ని స్వీకరించాడు. మన నామరూపములు కర్మాదుల యందు బంధితుల్ని చేసేవి. కర్మ నుంచి విమోచనం చేసే నామరూపాలు ధరిస్తాడు భగవాన్. ముందు ఆ నామం అంటూ ఆ రూపాన్ని మనం పట్టుకుంటే క్రమక్రమ సాధన వల్ల అది మనకి నామరూపాతీతమైన ఆయన తత్వాన్ని తెలియజేస్తుంది. అందుకు ముందుగా నామరూపాదులు లేని అతీత తత్వం గురించే నేను చెప్తే అందుకోవడం కష్టం, ఆవలింతలు ఎక్కువ అవుతాయి. అందుకు ముందు ఆ స్వామి మన కోసం ఎంత దైతవ రూపం ధరించాడు, భక్తానుగ్రహ విగ్రహం. భగవానుడు ఏ రూపం ధరించినా భక్త అనుగ్రహ విగ్రహం. ఆయన సర్వవ్యాపకుడైన నిర్వికారు నిర్గుణుడైనప్పటికీ భక్తుల కోసం ఆయన రూపం ధరించాడు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. శివుని ప్రతి రూపానికి ప్రయోజనం ఉంది. ఈ దక్షిణామూర్తి రూపానికి ప్రయోజనం ఏమిటి అంటే మనల్ని పూర్ణంగా తరింపజేయడానికై అవతరించిన రూపం, బ్రహ్మ విద్యనిచ్చి తరింపజేయడానికి. అందుకే సర్వవ్యాపకమైన ఈశ్వరుడే దక్షిణామూర్తిగా ఆవిర్భవించారని శంకరుల వారు ప్రతిపాదించారు. అంతకు పూర్వమే మనకి సంహితా గ్రంథాలున్నాయి, మంత్రశాస్త్ర గ్రంథాలు. దక్షిణామూర్తి సంహిత అని మంత్రశాస్త్ర గ్రంథం ఉంది. అందులో కూడా మనకి ఈ దక్షిణామూర్తికి సంబంధించిన విషయములు చాలా కనిపిస్తాయి. వేదాదుల్లో కూడా దక్షిణామూర్తికి సంబంధించిన అంశములు చాలా ఉన్నాయి. దక్షిణామూర్తి ఉపనిషత్తునున్నది కృష్ణ యజుర్వేదాంతర్గతమైనటువంటిది. అది ఉపాసనాపరమైన ఉపనిషత్తు. ఉపనిషత్తులు రెండు విధములుగా కనిపిస్తుంటాయి. కేవలం ఆత్మవిద్యను చెప్పేటువంటి ఉపనిషత్తులు కొన్ని, ఉపాసనాపరమైన ఉపనిషత్తులు కొన్ని. దానికి ఉపనిషత్తు అనే పేరు పెట్టారు, దీనికి ఉపనిషత్తు అనే పేరు ఎందుకు పెట్టారంటే ఉపాసన కూడా వేదాంత విద్యగా పర్యవసించాలి అని కనుక దానికి ఉపనిషత్తుని పేరు పెట్టారు పెద్దవాళ్ళు. పైగా భగవద్ ఉపాసన లేనిది బ్రహ్మ విద్య కూడా సిద్ధించదు. అందుకు ఆయన యొక్క అనుగ్రహం కావాలి. అందుకే శంకరుల వారు ఏం చేశారంటే ఉపాసనా మార్గాన్ని కూడా పదిలపరిచి పటిష్టం చేశారు ఆ మహానుభావుడు. వైదికమైన మార్గములు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని పటిష్టపరిచిన వారు. అంతేగాని వైదిక మార్గములను అన్నిటినీ నిరసించింది ఒక్కటే గొప్పదని చెప్పలేదు. పర్యవసాన సిద్ధాంతం ఏదో గొప్పది ఒకటి ప్రతిపాదించి అటువైపు అన్నీ సాగాలి అని చెప్పారు. కనుక మనం చేసే సాధనలకి గమ్యము జ్ఞానమని చెప్పారు. గనక ఉపాసనాదులన్నీ కూడా పరమగమ్యం వైపు తీసుకువెళ్ళాలి మనకి. అందుకు ఆ దక్షిణామూర్తిని శరణు వేడి ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏ విద్యకైనా దక్షిణామూర్తి గురువు. ఇప్పుడు బ్రహ్మ విద్య గురువు అని చెప్పానంటే పరమ విద్య అయిన బ్రహ్మ విద్యకే గురువు అన్నప్పుడు ఇంకా మామూలు విద్య గురించి చెప్పని అవసరం లేదు. ఏ విద్యకైనా ఆయనే గురువు. లౌకిక విద్యలు మొదలుకుని పారమార్థిక విద్యల వరకు అన్నిటికీ ఆయనే గురువు. అందుకే ఇంకా లోకల్లో విద్యార్థి దశలో ఉన్నవారు కూడా దక్షిణామూర్తిని ఉపాసించారు. మరి శారదాదేవి అంటారే అంటే శారదాదేవి దక్షిణామూర్తి రూపిణి ఆవిడ. అవన్నీ మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. పైగా దక్షిణామూర్తి ఇచ్చిన విద్య బ్రహ్మ విద్య. కానీ తంత్రశాస్త్రంలో దక్షిణామూర్తి ద్వారా వచ్చిన విద్య పేరు శ్రీ విద్య. ఇంకా మిగిలిన విద్యలకి శివుడు మిగిలిన రూపాల్లో ఇచ్చాట. ఒక్కొక్క విద్యకి ఒక్కొక్క రూపంతో శివుడు గురువై ఉపదేశించాడు. ఆ శ్రీ విద్యలోనే మరి ఒక పద్ధతికి ఆనంద భైరవ మూర్తిగా ఆయన విద్యనిచ్చాడు. కానీ శంకరుల వారు ఏ శ్రీ విద్యను సృష్టిపరిచారో, శంకరుల వారు సృష్టిపరిచిన దక్షిణాచార సంప్రదాయం అది కూడా చూడండి. ఆ ఆచారం పేరు దక్షిణం, దక్షిణాచార సంప్రదాయం. దాన్ని సమయాచారం అని కూడా మనం అంటాం. దీన్ని వైదికాచారం, దానిని ప్రతిష్ఠ చేసిన వారు శంకరుల వారు, ప్రతిష్ఠ చేసిన వారు. అంతేగాని కనుగొన్న వారిని నేను అనట్లేదు, ఆయన కొత్తగా చేయలేదు. శ్రీ విద్యలో ఉన్నటువంటి ఆ వైదికమైన పరతత్వాన్ని తెలుసుకుని ఈ శ్రీ విద్య ఆత్మవిద్య అనే విషయం అనాదిగా చెప్పబడుతున్నదే. ఆత్మవిద్య మహావిద్య అని కనుక ఆత్మవిద్య అయిన శ్రీ విద్య శంకరుల వారు పటిష్టపరిచారు. అయితే శంకరుల వారే పటిష్టపరిచారా అంటే, శంకరుల యొక్క పరమ గురువులైనటువంటి గౌడ భగవత్పాదుల వారు శుభగోదయ స్తుతి అని రచించారు. అది సౌందర్య లహరికి మూల గ్రంథం. అది సౌందర్య లహరి రచనకి అది మూలం, శుభగోదయ స్తవము అనేటువంటిది. అంటే శంకరుల వారికి కూడా శ్రీ విద్య పరంపరగా ఉన్నది అని మనకు తెలుస్తున్నది. అందుకే శంకరులు కొత్తగా తీసుకొచ్చినది కాదది. అందులో ఉన్నటువంటి వైదికమైన తత్వం ఏదిందో దానిని విస్తృతపరిచారు శంకరుల వారు. ఆ శ్రీ విద్యకు కూడా గురువు దక్షిణామూర్తే. అందుకే అమ్మవారు స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి అని కీర్తించబడింది. స్వతంత్ర సర్వతంత్రేసి, స్వతంత్ర అంటే అమ్మవారు. అంటే శ్రీ విద్యా తంత్రం స్వతంత్రం, ఇతర తంత్రముల్లో ఒకటి కాదు, అది ప్రత్యేకమైనది అని. ఈ విషయం మనకి శంకరుల వారు సౌందర్య లహరిలోనే స్వతంత్రం తే తంత్రం అనే విషయంలో చెప్పారు. మొట్టమొదట అమ్మవారి ప్రేరణ చేత శివుడు లోకోద్ధరణ కోసం అనేకములైన మార్గములు చూపించట, బహువిధములైన తంత్రములు అయ్యాయి. చతుషత్యా తంత్రై మొత్తం 64 తంత్రములు తయారు చేశాట. అయినా ఆవిడికి తృప్తి కలగలేదు. కలగక మీరిచ్చిన తంత్రముల వల్ల లౌకికమైన ప్రయోజనాలు త్రివర్గములు సాధింపబడుతున్నాయి, కానీ అపవర్గమైనటువంటి ఆ పరమార్థం ఉందే 4వది మోక్షం, అది ఇచ్చే తంత్రం ఏదైనా తయారు చేయండి అన్నదిట. అప్పుడు అమ్మవారి యొక్క నిర్బంధం చేత ఆవిడ అడిగింది కదా అని చెప్పి ఆ పరమేశ్వరుడు స్వతంత్రం తేతంత్రం క్షితితల మవాతీరితమిదం అని సౌందర్యలో శంకర వాళ్ళు చెప్పారు. కనుక స్వతంత్రమైన ఒక తంత్రాన్ని తయారు చేశారు. ఆ తంత్రం సర్వతంత్రముల్లో ఒకటిగా కాకుండా సర్వతంత్రముల్లో ప్రభువులాగా నిలిచింది అది. అందుకే స్వతంత్ర సర్వతంత్రేసి. అది ఏ రూపంలో ఇచ్చాడు శివుడు? దక్షిణామూర్తి రూపిణి. అది ఆ నామంలో ఉన్న క్రమం. దక్షిణామూర్తి రూపంలో ఈ విద్య ఇచ్చినవాడు అంతకు ముందే సనక సనందనాదులందరికీ కూడా బ్రహ్మ విద్య ఇచ్చినవాడు. అందుకే సనకాది సమారాజ్య శివజ్ఞాన ప్రదాయిని స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. ఈ నామములు దగ్గర దగ్గర ఉండడంలో ఆంతర్యం ఇది. సనక సనందనాదులకు బ్రహ్మ విద్య ఇచ్చినటువంటి ఆది గురువే శ్రీ విద్య ఇచ్చారంటే అర్థం అక్కడ బ్రహ్మ విద్య చెప్పిన వాడు ఇచ్చినది బ్రహ్మ విద్య అవుతుంది. అందుకే శ్రీ విద్య బ్రహ్మ విద్య అనే ప్రతిపాదనకి ఆ దక్షిణామూర్తి వల్ల మనకు లభించింది అని. అమ్మవారి ఉపాసనకు ఆయన గురువు, అయితే ఆయన వేరే అమ్మవారు వేరా కారట. అందుకే దక్షిణామూర్తి రూపిణి అన్నారు. అక్కడ దక్షిణామూర్తి రూపిణి అంటే అమ్మవారికి దక్షిణామూర్తిని పేరు పెట్టారు చూడండి. ఇక్కడ అంటే మనం దక్షిణామూర్తిని ఉపాసిస్తున్నామంటే శివుడి యొక్క ఒక మూర్తిని కాదు. శివుడు వ్యక్తమైతే అమ్మ లేకపోతే వ్యక్తం కాడండి. వ్యక్తమయ్యే శక్తి ఉంటే కదండి వ్యక్తమవుతాడు ఎవడైనా. ఒకడు గొప్ప పండితుడు ఎలా అవుతాడు? వాడి దగ్గర పాండిత్యమనే శక్తి ఉంటే పండితుడు అవుతున్నాడు. అలాగే శివుడు తాను వ్యక్తమయ్యి అనుగ్రహించగలిగే శక్తి చేత కూడా వ్యక్తమవుతున్నాడు. కనుక ఆయన యొక్క శక్తినే మనం అమ్మ అన్నాం. ఇద్దరు నిజానికి వేరు కాదు. అది ఇక్కడ మనం గమనించడానికి దక్షిణామూర్తి రూపిణి అని అక్కడ చెప్పారు. ఇక్కడ దక్షిణామూర్తి అని శివస్వరూపంలో మనం భావిస్తున్నాం. దీని గురించి వైదికములైన ఉపనిషత్తు దక్షిణామూర్తి ఉపనిషత్తు ఒకటి, ఇంకొకటి శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఒకటి. ఈ రెండు కూడా దక్షిణామూర్తి తత్వాన్ని మనకు అందజేసే ముఖ్యమైన ఉపనిషత్తులు. ఇంకా రుద్రంలో కూడా దక్షిణామూర్తి తత్వం ప్రస్తావించబడుతుంది. వేదం గనక, వేదం బహువర్ధ శోభితంగా ఉంటుంది, నేరుగా ఏది కనబడదు. మనం జాగ్రత్తగా గమనించుతూ వెళితే శివుని యొక్క అన్ని రూపాలు రుద్ర నమక మంత్రాల్లో మనకు కనిపిస్తాయి. అలాగా శివుని యొక్క గురుస్వరూపమైన దక్షిణామూర్తి స్వరూపం మనకి స్పష్టంగా కనిపిస్తుంది రుద్ర నమకంలో. రుద్ర నమకము, దక్షిణామూర్తి ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఇవి ప్రధానంగా వేదములందు. ఇంకా చాలా చాలా మంత్రభాగములు ఉన్నాయి, కానీ ఇక్కడికి మూడు తీసుకుని ఆ తర్వాత పురాణముల యందు ప్రస్తావించబడినటువంటి దక్షిణామూర్తి స్వరూపం, అందులో ప్రత్యేకించి సూత సంహిత మొదలైన విషయముల్లో దక్షిణామూర్తి ఉపాసన పద్ధతి, ఆయన మూర్తిని ధ్యానించవలసిన విధానము నిత్యాదులు చెప్పబడ్డాయి. ఇది కాక మళ్ళీ మనకి భాగవతంలో చాలా స్పష్టంగా దక్షిణామూర్తి స్వరూపం ఆవిష్కరింపబడింది. వేదవ్యాసుల వారు దక్షిణామూర్తి తత్వాన్ని అక్కడ మనకు అందిస్తారు. దాన్ని పోతన్ గారు కూడా చక్కగా తెలుగు భాగవతంలో అందించారు దక్షిణామూర్తి స్వరూపాన్ని. ఇలా ఎక్కడెక్కడ ప్రస్తావించబడి ఉన్నాయో వాటిని కొంత క్లుప్తంగా తెలుసుకుంటూ ముందు దక్షిణామూర్తి అనే మాటకున్న గొప్పతనాన్ని చూద్దాం. ఇదివరకు పలు సందర్భాల్లో మనం దక్షిణామూర్తి తత్వాన్ని చెప్పుకున్నాం. బాగా విన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది, విన్నట్టు గుర్తు చెప్తూ ఉంటే అది వచ్చింది. ఆ విన్నది గట్టిగా పట్టుకోవాలని, పైగా ఎప్పుడూ పట్టుకునేవాడినే పట్టుకోవాలి, ఎప్పుడూ విన్నదే వినాలి. అందుకు ఆ విన్న వాటిని మరొక్కసారి మననం చేసుకుంటున్నట్లు, ప్రత్యేకించి 7 రోజులు కూడా ఆ దక్షిణామూర్తి తత్వంలో మనం ఓలలాడే భాగ్యం ఆ అమ్మవారు మనకి అనుగ్రహించారు. పైగా గురు సన్నిధి ఇది, ఇక్కడ పూర్తిగా అమ్మవారి అనుగ్రహం, దక్షిణామూర్తి అనుగ్రహం, తత్పరంపరకు చెందినటువంటి సద్గురువుల యొక్క అనుగ్రహం నిత్యం ప్రవహిస్తోంది ఒకటి శక్తి తరంగాల్లో. అలాంటి చోట కూర్చుని ఏ మాట్లాడినా మాటలు మనవికో, వాళ్ళు పంపించే వాత్ శక్తి తరంగాలే. అందుకు ఆ పరంపర అంతటికి కూడా నమస్కరిస్తూ ప్రారంభించుకుందాం. దక్షిణామూర్తి అనే పేరుని మననం చేసుకుంటే అది పెద్ద మంత్రం అయిపోయింది. దక్షిణామూర్తయే నమః చాలుటది. అందుకే గురుగారు తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అన్నారు. అక్కడ పరమేశ్వర స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం, పరమేశ్వరుడు అని చెప్పడానికి ఆయన అక్కడ దక్షిణామూర్తి అనే చివరి విషయంలో ప్రతిపాదించారు. దక్షిణ అనే శబ్దానికి అర్థం ఏమిటి? ఇట్లా అనేక రకములైన మర్మములు ఉన్నాయి. మామూలుగా భగవన్ నామములకి భౌతిక అర్థం ఒకటి ఉంటుంది, దానికి సంబంధించిన కథ కూడా ఉంటుంది. ఈ కథ భౌతిక అర్థంతో సామాన్యులు తృప్తి పడతారు, భావుకులైన వాళ్ళు ఇంకా లోతుకు వెళ్ళి తన నామ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు, తాత్వికులైన వాళ్ళు భావనా స్థాయిని దాటి తత్వచింతనలోకి విచారణ మార్గంలోకి వెళతారు. ఇన్ని రకాల స్థాయిల్లోనే దక్షిణామూర్తి మనం చూడాలి. ముందుగా దక్షిణామూర్తికి సంబంధించిన కథలు ఎన్నున్నాయంటే లెక్కలేనున్నాయి. దక్షిణామూర్తి ఎప్పుడు ఆవిర్భవించాడు? ఏ దేవతామూర్తి అయినప్పటికీ కూడా ఒకప్పుడు ఆవిర్భవిస్తేనే మనం ఇక్కడ ఉపాసించగలం. మీరు నరసింహమూర్తిని ఉపాసించాలన్నా, శ్రీరామమూర్తిని ఉపాసించాలన్నా, కృష్ణమూర్తిని ఉపాసించాలన్నా, ఒకప్పుడు వాళ్ళు వస్తేనే మనకు వాళ్ళ విషయము, స్వరూపము, స్వభావము తెలుస్తాయి. అవి ముందు తెలుసుకున్న వాళ్ళు ఎవరు? ఋషులు. ఆ తెలుసుకున్న ఋషులు ఆ దైవం ఇలా ఉంటాడు, ఆయన్ని మేము ఇలా చూసాం, ఇలా ఆరాధించాం, కనుక మీరు కూడా ఇలా ఇలా ధ్యానించండి, ఇలా ఆరాధించండి. ఎందుకంటే రూపాలు మనం కల్పించుకున్నవి కావు కదా, ఋషులు దర్శించినవి. ఋషులు కూడా సృష్టించలే, దర్శించారు. దర్శించి ఆ దైవం ఇలా ఉంటాడు, ఆయన మంత్రం ఇలా ఉంటుంది, ఈ మంత్రాన్ని ఉపాసించి ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని పొందండి, దానివల్ల ఈ ఫలములు అని చెప్తారు. ఇలా ప్రతి మంత్రానికి ద్రష్ట, మంత్రము, దేవత అని 3 ఉంటాయి. ఋషి, మంత్ర, దేవత, ఇలా ప్రతిదానికి ఉంటాయి. అలాగే దక్షిణామూర్తిని ఎవరు చూశారు? తొలుత మనకిచ్చిన వారిని ముందు తలంచుకోవాలి కదా. గురు పరంపరాం అన్నాం గనక ఈయన్ని మనం పూజించి తరించుతున్నామంటే ఈయన మనకి ఇచ్చిన వాడు ఎవరు? ఇది మనం చూస్తే తొలుత దక్షిణామూర్తిని దర్శించిన వాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు. ఆయన మొట్టమొదటి చూశాడు. శివుని యొక్క అన్ని రూపములు, భగవాను యొక్క అన్ని రూపములు మొదటి చూసిన వాడు బ్రహ్మదేవుడే. ఆయన తన ధ్యానంలో దర్శించి మనకు చెప్పాడు. ఈ రహస్యం మనకి శ్వేతాశ్వత ఉపనిషత్తులోనే స్పష్టంగా కనిపిస్తుంది. అసలు దక్షిణామూర్తిని శరణు వేడకపోతే జ్ఞానం రాదు అని కూడా ఆ మంత్రం స్పష్టంగా చెప్తున్నది మనకి. అందులో యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యోగి వేదాహ ప్రగుణోంగి తస్మే తగుంహదేవమాత్మ బుద్ధి ప్రకాశం ముముక్షుర్వే శరణమహం ప్రపద్యే అనేటువంటి విషయం మనకు తెలుస్తున్నది. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం, విశ్వవ్యాపకమైన ఈ నిర్గుణి నిరాకార మహాచైతన్యం ఉన్నదో అది ఈశ్వర చైతన్యం, అది ఈశావాస్యం అని చెప్పినట్లు జగత్తు ఆవిర్భవించిన తర్వాత దాని ఎందు నిండడమే కాదు, జగత్ ఆవిర్భావ పూర్వం కూడా ఉన్నది. అది సృష్టికి పూర్వం ఉన్నటువంటిది ఈశ్వర చైతన్యం. నసన్న చాసత్శివ ఏవ కేవలహ అని అదే ఉపనిషత్తులో మరో మంత్రం. సత్తు లేదు, అసత్తు లేదు, ఆ స్థితిలో ఉన్నవాడు ఎవడంటే శివ ఏవ కేవలహ, ఆ శివుడు మాత్రమే ఉన్నాడు, ఆ శివచైతన్యం మాత్రమే. అది బ్రహ్మజ్యోతిస్వరూపంచ, బ్రహ్మజ్యోతిస్వరూపమే భాషిస్తూ ఉన్నటువంటిది. చైతన్య స్వరూపం అనడానికి జ్యోతిస్వరూపం అన్నారు. అలాంటి చైతన్య స్వరూపుడు ఆయన, ఆయన సంకల్పం నుంచి ఆవిర్భవించాడు బ్రహ్మదేవుడు. అలాంటి బ్రహ్మదేవుడికి సృష్టి రచనా విజ్ఞానం కావాలి, అందుకోసం ప్రార్థన చేసేట. ఎవరి వలన తాను కలిగాడో ఆయన్ని ప్రార్థించాడు. అందుకు ఆయన ప్రార్థించితే ఆయన దర్శనమిచ్చాడు. ఆ దర్శనమిచ్చిన స్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. అలా దర్శనమిచ్చి వేద విద్యనంతటిని ఆయన మేధస్సుకిచ్చాట. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం హిరణ్య గర్భం జనయామాస పూర్వే అని మరొకటి వేదంలో చెప్తున్నారు. హిరణ్య గర్భుడు అంటే బ్రహ్మదేవుని జనింపజేసి మొదట ఆయనకి వేదములిచ్చాడు. ఏ తెలివితో విశ్వరచన చేయాలో ఆ తెలివి పేరు వేదము. విశ్వరచనకు సంబంధించిన జ్ఞానము, వేదం అంటేనే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చిన స్ఫురణ వల్ల అంటే సృష్టికారకుడైన బ్రహ్మగారికే మేధస్సునిచ్చాడు ఆయన, స్ఫురణ ఇచ్చాడు. ఇక కనుక విద్య అంటే స్ఫురణ, అంతేగాని పుస్తకం కాదు. అమ్మగారికి ఆయన వేదాలు ఇచ్చాడంటే అర్థం వేదాలు ప్రింట్ చేసి తీసుకొచ్చి ఇదిగోనైనా తీసుకొని ఇచ్చాడని కాదు అర్థం. అక్కడ వేదం అంటే జ్ఞానం, అది సరిగ్గా బుద్ధికి అర్థం అవ్వాలి. ఒకటి చదివి ఇంకోటి అర్థమైతే అది మళ్ళీ ప్రమాదం. కనుక జ్ఞానం అనేది బుద్ధికి అందజేసేవాడు గురువు. బ్రహ్మగారి బుద్ధికే అందజేశాడు ఆయన వేద విజ్ఞానాన్నంతటినీ. కనుక బుద్ధికి తెలివిచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. మనందరికీ మూలమైన సృష్టికర్తగా అది ఇచ్చాడంటే సృష్టిలో ఉన్న మనందరికీ ఆయనే దిక్కని చెప్పాడు అనమాట. బుద్ధికి తెలివిచ్చేవాడు. అందుకే మేధకి అధిష్టాన దేవత, మేధా దక్షిణామూర్తి అని కూడా మనం అంటున్నాం. దీనివల్ల ఆయన ఏమయ్యాడు, ఆ జ్ఞానం చేత బ్రహ్మగారు సమర్థవంతులయ్యారు. సృష్టిలో ఎవరైనా సరే సమర్థవంతులవుతారు అంటే దేని యందు సమర్థులయ్యారు దానికి సంబంధించిన జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటేనే కదా సమర్థులవుతున్నారు. కనుక జ్ఞానమే సమర్థత, జ్ఞానస్వరూపమే దక్షిణామూర్తి స్వరూపం. ఆయన వేదమునిచ్చాడు. అటువంటి ఆయనే ఆత్మబుద్ధి ప్రకాశం, ఆత్మజ్ఞానమును ప్రకాశింపజేయవాడు. అటువంటి స్వామిని ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే, మోక్షము కోరిన మేము శరణ వేడుతున్నాం. ఈ మాట చాలా గొప్ప మాట. ఎవరు శరణ వేడుతున్నారు అంటే మోక్షము కోరిన మేము. మోక్షం కావాలి అంటే శరణ వేడదగినటువంటి బ్రహ్మ విద్యా గురువు దక్షిణామూర్తి అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం. ఇది మనకి శ్వేతాశ్వత ఉపనిషత్తు చెప్తున్నటువంటి ప్రధాన విషయం. ఆ తర్వాత ఎందరెందరికో దర్శనమిచ్చాడు ఆయన. సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని అనే నామం దక్షిణామూర్తి నామం పక్క పక్కనే ఉండడం వల్ల దక్షిణామూర్తి కథను అక్కడ చెప్తున్నారు వసిన్యాది వాగ్దేవత. ఏనాడో సనక సనందనాథులు వారు ఎవరండి, బ్రహ్మ విద్యామూర్తులు వారు. ఆ సనక సనందనాథులు బ్రహ్మ విద్య కోసమై వాళ్ళు వెళుతూ, వాళ్ళు పుట్టిందే అందుకోసం కదా. ఆ వెళ్ళినప్పుడు కైలాసానికి వెళ్ళారట. ఆదిగురు పరమేశ్వరుడు చెప్తాడు కదా అని వెళితే ఆ సమయంలో ఆయన నాట్యం చేస్తున్నాడు. ఆయన అమ్మవారితో కలిసి నాట్యం చేస్తున్నాడు. పూర్తి సందడి సందడిగా ఉంది, దేవతలందరూ నాట్యం చూస్తున్నారు. అది చూసి ఈయన మనకేం బ్రహ్మ విద్య చెప్తాడు, ఇంత సంసారం వేసుకుని నాట్యం చేస్తున్న ఆయన బ్రహ్మ విద్య అని చెప్తాడు. ఎందుకంటే వేదాంతం అంటే ఎవరు చెప్పాలి ఎలా చెప్పాలనే సీన్ ఉంది మనకి. ఎవడో మౌనంగా చెట్టు కింద కూర్చొని అన్ని వదిలేసిన వాడు చెప్తేనే వేదాంతం అని. అన్నీ వదిలేయడం అంటే దేంతో వదిలేయడం, మనస్సుతో వదలడం. అందుకని బాహ్యంగా అన్ని వదిలేసి లోపల బోల్డ్ పెట్టుకున్న వాళ్ళు మనకి ఇప్పుడు పెద్ద పెద్ద చోట్ల ఉన్నారు. ప్రస్తుతం అప్రస్తుతమైన అది అక్కడ పెట్టి ఇక్కడ ఇదంతా చూసి వాళ్ళు అనుకున్నారట, వీళ్ళు నిరంతర బ్రహ్మవాదులు. వీరు బ్రహ్మవాదులు, బ్రహ్మవేత్తలు, ఈ రెండు ఉన్నాయి ఇక్కడ తేడాలు. బ్రహ్మవాదులు నిరంతర బ్రహ్మము గురించే చర్చ చేసేవాళ్ళు, భావించేవాళ్ళు, అటువంటి వాళ్ళు. అలాంటి మహానుభావులు ఎప్పుడైతే ఇలా చూశారో ఈయన ఇంకా లాభం లేదని వెళ్ళిపోతున్నారట. అయితే ఈ సందట్లో ఆయన వీళ్ళని చూడలేదని అనుకున్నారు. కానీ ఆయన చూడంది ఎవరిని, ఇలా కొంత దూరం వచ్చేటప్పటికల్లా విస్తృతమైన వటవృక్షం కనిపించింది. ఆ వటవృక్ష మూలంలో ఓ 16 కుర్రాడు ఉన్నాడు. ఆయన చుట్టూ వృద్ధులైనటువంటి శిష్యులు ఉన్నారు. అది కదా ఆయన ఒక్కడక్కడ కనబడుతున్నాడు తేజోమయమూర్తి. ఆయన దగ్గరికి వెళదామని వీళ్ళు బయలుదేరారట. వీళ్ళు ఆయన దగ్గర ఇంకా కూర్చున్నారో లేదో అప్పుడు వాళ్ళకి జరిగిన ప్రాప్తికి ఇంకా ప్రశ్న లేదు, మాట లేదు, ఏమీ లేదు. ఏ మహామౌనానికి చేరితో సమాధానం లభిస్తుందో ఆ సమాధానం వాళ్ళకి లభించింది. సమాధానం వేరు, జవాబు వేరు, ఆన్సర్ వేరు, సొల్యూషన్ వేరు. అది తెలియాలి మనకు అందరికీ. నాకు డౌట్ అండి అని వస్తారు. డౌట్ వస్తే నేను ఇచ్చేది ఏంటి, జవాబు ఇస్తాం. సమాధానం అనేది చర్చల వల్ల, మాటల వల్ల దొరికేది కాదు, సాధన వల్ల దొరికేది అది. ఆ సాధన, విచారణ, వీటన్నిటి వల్ల లభించాలి. ఆ సమాధానం వచ్చాక ఈయన ఇలా చెప్పేడండి అని మరి లేదు. అక్కడ అనుభూతి దగ్గర ఇంకేముంటుందండి, అది ఒక మహామౌనం. ఆ అనుభూతి స్థితే మౌనం. ఆ అనుభూతి ఎలాంటిది అంటే మళ్ళీ పరమహంస చాలా దగ్గర చెప్తారు. ఒక తుమ్మెద పువ్వు చుట్టూ తిరుగుతున్నంతసేపు చాలా రొద చేస్తుంది, కానీ ఆ కుసుమంలోకి చేరి మకరంద ఆస్వాదించేటప్పటికి పరమ మౌనంగా ఉంటుంది. కనుక అనుభూతి స్థితే మౌనం. కనుక బ్రహ్మం గురించి మాట్లాడడం కాదు, బ్రహ్మానుభవ స్థితి. అందుకు ఆయన మౌన వ్యాఖ్య ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే అని నమస్కారం చేశారు జగద్గురువుల వారు ఆ జగద్గురువుని. మౌన వ్యాఖ్య